మాము అనే సూర్యుడు సర్వదా మనలో ప్రతి ఒక్కరిలో వెలుగుతున్నారు. ఏ జ్ఞానం? ఆత్మజ్ఞానం. మనం ఆత్మస్వరూపులమే కానీ దేహస్వరూపులం కాదు, మనోస్వరూపులం కాదు, ఈ ప్రపంచంలో కనపడే మన రూపం మంది కాదు, ఇది మనం వేసుకున్న చొక్కాలాంటిది అని ప్రతి వాడికి తను ఎటువంటి వాడు, ఏ ఆత్మ ఎందు ఈ లోకాలన్నీ వేయించేసి ఉన్నాయో ఆ ఆత్మ నేను. శంకరాచార్య వారు అనలేదండి, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోక్త జగత్ సాక్షిణ. బ్రహ్మదేవుడి నుంచి పురుగు వరకు ఏ కేవల సాక్షి అయి ఉన్నదో అది నేను. మనమందరము కూడా మనంలో ప్రతి ఒక్కరికి నేను ఈ దేహస్వరూపుణ్ణి కాదు, ఈ గృహిణిని కాదు, ఐఎమ్ నాట్ ఎ హౌస్ వైఫ్, ఐఎమ్ నాట్ ఎ ఫాదర్, ఐఎమ్ నాట్ ఎ మదర్, ఏదో పుట్టుక చావు ఉన్నవాడిని కాదు. ఈ పుట్టుక చావులు భావనల కన్నా ముందు భావన చేయువాడిని, యోచన చేయువాడిని, వీటన్నిటికంటే ముందే ఉన్నటువంటి శాశ్వత ఆనంద స్వరూపుణ్ణి, ఆత్మస్వరూపుడను అని ప్రతివాడికి తెలుసండి. తెలియనివాడు ఎవడు లేడు. మరి ఎందుకు మరి ఈ ఆత్మజ్ఞానం అంటే, ఆ తెలిసినటువంటి ఆత్మజ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించింది. ఇప్పుడు ఆ అజ్ఞానాన్ని మా ఎవరైతే జ్ఞానము అన్నటువంటి వస్తువుతో తొలగించుకుంటారో, ఏ విధంగా గాలి వచ్చి మేఘాలను తొలివేస్తే సూర్యుడు స్వయం ప్రకాశంగా మనకు కనిపిస్తారో, మన సాధన అనే వాయువేగంతో అజ్ఞానము అనేటువంటి మేఘాన్ని తొలగిస్తే మనలో జ్ఞానం దానంతర అదే ప్రకాశిస్తుంది. ఇప్పుడు అది మన ప్రయత్నం. అయితే ఎవరిలో ఎట్లా ప్రకాశిస్తుంది? తత్బుద్ధయ. నీ బుద్ధి ఎంత? మామూలుగా బుద్ధి ఎక్కడ ఉంటుందండి? బుద్ధి అంటే తెలివి. తెలివి ఎంత ఉంటుందంటే వాళ్ళు పనికిరారు, వీళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి సిగ్గు లేదు, ఇంకోళ్ళని దూషించడానికి బుద్ధిని వాడుతున్నాం, లేదా ఏదో ప్రాపంచిక విషయాలు ఏవో ఈ సీరియళ్ళనో అవ్వనో ఇవ్వనో ప్రపంచానికి సంబంధించిన ఏవో విషయాలు ఆశించడానికి, వాళ్ళని విమర్శించడానికి, ఇట్లా లౌకికంగా ఏదో డబ్బు సంపాదించడానికి, ఏదో బతకడానికి, ప్రెస్టేజ్ కోసం లేదా పేరు ప్రతిష్టల కోసం, ఏదో ప్రాపంచిక విషయాల కోసం మనం ఈ బుద్ధిని ఉపయోగిస్తున్నామంటే ఆ బుద్ధిని తీసుకెళ్లి ప్రపంచంలో ఉంచాం. ప్రపంచంలో కాకుండా పరమాత్మ తద్బుద్ధయ. ఎవడైతే తన బుద్ధిని తీసుకెళ్లి ఆ పరమాత్మ ఎందు ఉంచుతాడో, ఆ స్వామికి గురించి సంబంధించిన సమాచారం పట్లనే ధ్యాస కలిగి ఉంటాడో, అటువంటి పుస్తకాలు చదవటం, అటువంటి పారాయణాలు చేయటం, అటువంటి ఉపాసనలు చేయటం, అటువంటి విశేషాలు వినటం, బైబిల్ అంటారు చూడండి సువార్త, అటువంటి సువార్తలు వినటం, అటువంటి కృష్ణ పరమాత్మ చెప్పేటువంటి మహత్తరమైనటువంటి జగద్గురువు చెప్పేటువంటి మహత్తర వాక్యాలు వినటం, ఉపనిషత్తులు మహనీయులు ఋషులు అందించినటువంటి సమాచారాన్ని పరిశీలన చేసి వినటం, నీ గురించి ఏం చెప్పారు, ఏ మార్గం చూపించారు, బుద్ధి అంతా వాటి మీద ఉండాలండి. మనకి మన బుద్ధి ఏమైంది? ప్రాపంచిక విషయాల మీద ఉంది. ఎవడి బుద్ధి అయితే తద్ బుద్ధయ తద్ ఆత్మాన, మనస్సు అంతా దాని మీద ఉండాలి, బుద్ధి దాని మీద ఉండాలి, మనస్సు దాని మీద ఉండాలి, ఈ ప్రపంచ విషయం కాదు. తన్ నిష్ట, మన నిష్టలు మన కండిషన్స్ అన్నీ అది పొందడానికి ఉండాలి. అంతేగాని ఊరికే ప్రాపంచిక లౌకికంగా అది ముట్టుకోకూడదు, ఇది చేయకూడదు, అది చేయాలి, పగలు తినకూడదు, రాత్రి తినకూడదు, ఈ లౌకిక విషయాల మీద కాదు. తన్ నిష్ట తత్పరాయణ, అదే మననం చేయాలి. ఈ నాలుగు ఎవరు ప్రాక్టీస్ చేస్తారో, తద్బుద్ధయ బుద్ధి అంతా దాని మీద పెట్ట, ఆ తత్వస్తువు పరమాత్మ వైపు పెట్టడం. ఏ పరమాత్మ అంటే ఏంటి? నేను ఆత్మను అన్న జ్ఞానం మీద, నా అఖండమైనటువంటి కేవల సాక్షి అయినటువంటి ఆత్మనే నేను అని మనకు తెలుసు. ఇప్పుడు దాని మీద ధ్యాస పెట్టాలి తెలుసుకోవడానికి. తద్బుద్ధయ తద్ ఆత్మానం తద్ నిష్ట తత్పరాయణ, ఈ నాలుగు స్టెప్లు ఎవరు ఫాలో అవుతూ ఉంటారో, జ్ఞాన నిర్ధూత కల్మషాహ, కల్మషములు జ్ఞానంతో ఊడ్చివేయబడి ఎవరితే ఊడ్చేసుకుంటాడో, గశ్చంతి అపునరావృత్తి, అటువంటి వాడు ఏ స్థానం నుంచి మళ్ళా దిగవలసిన అవసరం ఉండదో అటువంటి పునరావృత్తి రహితమైనటువంటి ఆత్మస్థానాన్ని సంపాదించుకుంటాడు. ప్రపంచాన్ని ఉపయోగించుకొని పునరావృత్తి లేనటువంటి స్థానాన్ని మనం సంపాదించుకోవాలండి. అంతేకాని ప్రపంచంలో పడిపోకూడదు, ఈ ప్రపంచంలో బతకడం కాదు, ఈ ప్రపంచము అనే సందర్భాన్ని ఉపయోగించుకుని పునరావృత్తి లేని పరమాత్మ స్థానం పరమశివ స్థానాన్ని మనం సంపాదించుకోవాలి. అటువంటి స్థానం సంపాదించుకున్నప్పుడు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చెప్తున్నారండి. అంటే ఈ కర్మ సన్యాస యోగి ఈ ప్రపంచాన్ని చూస్తాడు. ఎలా చూస్తాడు? విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునికే చ స్వపాకే చ పండితాః సమదర్శినః. అతను సమదర్శి అయి ఉంటాడు, నిత్యానిత్య వివేక అయి ఉంటాడు. పండ అంటే జ్ఞానం అండి, పండితుడు అంటే జ్ఞానము కలిగినవాడు. ఏ జ్ఞానం? ఆత్మ జ్ఞానం కలిగినవాడు. అతనిలో ఒక సమదర్శనం వస్తుందటండి. ఆత్మజ్ఞానం, ఆత్మానుభూతి, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడికి ఒక చిన్నవాడు, పేదవాడు వచ్చినా ఇంకోడు వచ్చినా అందరిలో ఒక వస్తువు చూస్తాడు. అందరూ ఆ పరమాత్మ రూపాలుగా చూస్తాడు. అంతేగాని వీళ్ళు తక్కువ వాళ్ళు, వాళ్ళు ఎక్కువ వాళ్ళు, ఇటువంటి భావాలు ఉండవండి. విద్య దాన్ని దృష్టాంతంగా చెప్తున్నారు చూడండి. కృష్ణ పరమాత్మ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. ఒక ఐదు కుర్చీలు వేసామండి ఇక్కడ. విద్యా వినయము కలిగినటువంటి ఒక బ్రహ్మజ్ఞాని అయినటువంటి ఒక పొరవా ఒక వ్యక్తిని తీసుకెళ్ళాను. మహాబ్రహ్మజ్ఞాని, విద్య ఉంది, వినయం ఉంది, మహానుభావుడు. ఆయన పిలిచాము, స్వామి రండి కూర్చోండి. నేను ఒక కుర్చీలో కూర్చోండి. ఆ పక్కనే గవి, ఆవు, ఒక ఆవును తీసుకొచ్చి కూర్చోబెట్టాం. హస్తి, హస్తి అంటే ఏనుగు, ఏనుగును తీసుకొచ్చి కూర్చోబెట్టాం. సునికేచ ఒక్కొక్కరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. స్వపాకేచ ఆ కుక్క మాంసం తిని ఆయన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాం. ఒక విద్యా వినయ సంపన్నుడైన జ్ఞాని అని చెప్పబడే ఒక ఆయన్ని కూర్చోబెట్టాం. ఆ పక్కనే ఒక కుక్కని, ఒక ఆవుని, ఒక కుక్కని, ఒక ఏనుగుని, ఆ కుక్క మాంసం తినేటువంటి ఇంకోటి. ఈ ఐదుగురులు కూడా పండితాః సమదర్శినః. ఎవడైతే ఒకే వస్తువు ఈ ఐదుగురిలో చూస్తాడో వాడు పండితుడు, వాడు ఆత్మజ్ఞాని, వాడు ఆత్మకు దగ్గరికి వెళ్తాడు. ఆత్మజ్ఞానికి ప్రపంచమంతా ఆత్మస్వరూపంగా కనిపిస్తుంది. ఈ తేడాలు కనిపించవు. ఇవన్నీ నాటకంలో, నాటకంలో తేడాలే ఉందండి. ఇప్పుడు నేను కోటీశ్వరుడికి వేసా, ఇంకో ఆయన ఓ బేదవాడిగా వేస్తున్నాడు వేషం. ఇప్పుడు మీ ఇద్దరం నాటకం వేస్తామనుకుంటావా, నేను కన్నా ఈయన గొప్ప అనుకుంటావా? అది నాటకంలోది కదా. ప్రపంచంలో ఉన్నవన్నీ ఇది ఆవు, ఇది గేద, ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది కుక్క మాంసం తినేవాడు, ఇతను మహాజ్ఞాని. ఈ తేడాలన్నీ ఎక్కడా? ప్రపంచంలో ఉన్నాయి. అంతేకాని ఆత్మవస్తువుకి ఈ భేదాలు లేనే లేవు. ఈ సమదర్శనం చేసిన వాడు ప్రపంచాన్ని సన్యసించినవాడు. ఇది సన్యాస యోగం అంటే. అన్ సర్వే సర్వత్రా సమతత్వాన్ని ఎవరు దర్శిస్తూ ఉంటారో వారు కర్మ సన్యాస యోగి. అందుకని ఇహైవా తయజిత సర్గో. వేరువేరుగా ఎందుకు కనపడుతోంది? సర్గం వల్ల కనిపిస్తోంది. అటాచ్మెంట్, ఇదే సంసారం అండి. సర్గము అంటే రిలేషన్షిప్ అనర్థం. దీంతో సంబంధం పెట్టుకున్నాం. ఇక్కడ వస్తువులతో, వ్యవహారాలతో, విషయాలతో, మనుషులతో రకరకాల సంబంధాలు పెట్టుకున్నాం. ఎవడైతే ఇహైవా రైట్ నౌ హియర్ ఇప్పుడే తయర్ జిత సర్గో, ఈ పెట్టుకున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అయిన వాళ్ళు, వీళ్ళు కాని వాళ్ళు, వీళ్ళు నా మతం, వాళ్ళు ఈ మతం, ఈ వీళ్ళు ఇటువంటి వాళ్ళు, వాళ్ళు అటువంటి వాళ్ళు, వీళ్ళైన ఇటువంటివన్నీ తేడా తేడా దృష్టిలన్నీ ఏవైతే మన మనసంతా నిండిపోయి, మన బుద్ధి అంతా నిండిపోయిందో దీనిని సర్గం అంటారు. ఎవరైతే ఇహైవా ఇప్పుడు ఇక్కడ ఈ భేదాలన్నీ జిత జయిస్తాడో, సర్గో జిత, సంబంధాలు సంబంధ భేద దృష్టిలన్నీ జయిస్తాడో, ఏషాం సామ్యే స్థితం మనః, సర్వే సర్వత్రా సమ వస్తువు దర్శించేటువంటి సామ్య స్థితికి తీసుకెళ్తాడో మనస్సుని, నిర్దోషం హి సమం బ్రహ్మ, సర్వమునందు దోషరహితమైనటువంటి, ఎటువంటి దోషంలో అంటున్నటువంటి బ్రహ్మమునే చూస్తాడో. ఏమండి మనం వెతికే వస్తువు ఎక్కడున్నాడండి? మనకు కనపడే అందరిలో ఉన్నాడండి. ఏ విధంగా? ఎటువంటి దోషములకు సంబంధించని వాడే ఉంటున్నాడు. మనం ఏం చూస్తున్నాం? వ్యక్తుల్లో దోషాలు చూస్తున్నాం. దోషాలకు ఆవులున్నారు పరమాత్మ. ఎవడైతే దోషములకు అతీతుడై సమంగా ఉన్నటువంటి నిర్దోష బ్రహ్మమును అందరిలోనూ అందరూ గాను ఎవడు చూస్తాడో అలా చూచేవాడు తస్మాత్ బ్రహ్మణితే స్థిత, అప్పుడు అతను బ్రహ్మమునందే ఉంటాడు. బ్రహ్మమునందే ఉండటం అంటే బ్రహ్మిస్థితి రావటం అంటే సర్వే సర్వత్రా బ్రహ్మమునే చూడటం. మనం చెప్పుకునే శాస్త్రం పేరు తత్వశాస్త్రం. త్వం తత్ అసి, ఆ పరతత్ బ్రహ్మమే నీవు అయి ఉన్నావు అని చెప్పే శాస్త్రాన్ని ఏమంటాం మనం, తత్వశాస్త్రం అంటారు. ఎవరైతే ఏ ఏ భేదాలు కనిపిస్తున్నాయో అవన్నీ బాహ్య భేదాలు కానీ వాస్తవ భేదాలు కాదు, మనం చూచి అందరిలో ఆ పరమాత్మ సర్వదా వేయించేసి ఉన్నారు, అంతేకాదు అందరూగా వేయించేసి ఉన్నారు అని ఎవరైతే భావనకు వస్తారో, ఆ భావన రావాలంటే ఏం చేయాలండి, జిత సర్గో, బయట కనపడే గుణాలని రూపాలని నామాలని జయించాలి. ప్రపంచంలో కనపడే ఈ అనేక భేదాలు ఏవైతే ఉన్నాయో అవి జిత సర్గో ఏషాం సామ్యే స్థితం మనః, సామ్యస్థితికి ఎవడైతే తీసుకెళ్తాడో, దోషరహితమైన పరమాత్మయే అందరిలోనూ చూస్తాడో తస్మాత్ బ్రహ్మణితే స్థిత, అప్పుడు అతను బ్రహ్మమునందే, బ్రహ్మమును తెలుసుకోవడం అంటే అదే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. మొట్టమొదటి ఏం చేస్తామండి, పరమాత్మ ఎక్కడో ఉన్నారనుకుంటాం, భజన చేస్తూ ఉంటాం, చేస్తూ 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 ఉండగా అండి కొన్నాళ్ళకి ఒక డాష్ వస్తుంది, ఒక బ్రేక్ వస్తుంది. ఆ బ్రేక్ రాగానే పరమాత్మ ఇంతకాలం ఆకాశంలో ఎక్కడో ఉన్నారనుకున్నాం, ఓ రెండు మూడేళ్ళు కార్తీక స్నానాలు అవి చేయగా చేయగా ఉత్తమమైన కర్మలు చేస్తూ ఉండగా, ఇట్లా ఏదో శ్రవణం చేస్తాం, మననం చేయటం, చెప్పడం, ఇటువంటి కర్మలు చేస్తూ చేస్తూ ఉండగా పరమాత్మ ఆకాశంలో లేడు, ఎక్కడో లేడండి, అందరిలో ఉన్నారు, అందరిలో ఉన్నారు, అందరిలో పరమాత్మ ఉన్నట్టుగా ఒక భావన వస్తుంది. అది కూడా చేయగా చేయగా వారిలో ఉన్నారు, వీరిలో ఉన్నారు, ఒక అందరిలో ఉన్నారని ఒక భక్తి ప్రేమ భావన ఇలా కొన్నాళ్ళు సాధన చేస్తూ ఉండగా ఇంకొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఇంకో బ్లాస్ట్ వస్తుంది. అదేంటంటే అందరిలోనూ కాదయ్యా అందరూగా ఉన్నారు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఈ గుణాలు గుణాల డ్రామా, పైపైకి నీకు డబ్బుందా నా అంత డబ్బుందా లేదు ఇదంతా డ్రామా. ఈ డబ్బు గిబ్బు ఇవన్నీ గాల్లో కలిసిపోయేవి, దేహాలే పోతుంది, ఈ డబ్బు గురించి ఏముంటాయి, ప్రిస్టేజ్, నా అంత పేరుందా నీకు, ఈ పేరుగిరి ఎందుకు పనికిరావు, ఇవన్నీ బాహ్య వస్తువులు అన్న దర్శనం చేసేవాడికి అందరుగా ఉన్నది పరమాత్మే. అక్కడ కూడా ఇంకా కొన్నాళ్ళు అలా అనుకుంటూ అనుకుంటూ ఉండగా అందరుగా ఉన్నప్పుడు పరమాత్మ అయినప్పుడు ఇక నేనెవరు, పరమాత్మయే నేనుగా కూడా ఉన్నారు, నేను నాది అనబడేది కూడా పరమాత్మే, ఆయన తప్పితే మరి ఒక నేననే వస్తువు ఎక్కడుంది అని నేనుగా ఉన్నది కూడా నువ్వేనయ్యా అంటే అప్పుడు ఉన్నదంతా నువ్వేనయ్యా, ఇంక నేనెక్కడున్నాను, సర్వం కల్విదం బ్రహ్మ. అప్పుడు సరే ఆ ప్రపంచాన్ని చూస్తే ఇప్పుడు ఆయనగా ఉన్నది నేనే కాబట్టి ఇందరగా ఉన్నది నేనే అన్న దృష్టితో ఈ ప్రపంచాన్ని చూస్తే అప్పుడు అతను సన్యాసి. తస్మాత్ బ్రహ్మణితే స్థిత నా పురుషేత్ ప్రియం ప్రాప్య అంటే వాడి స్థితి ఎలా ఉంటుందంటే అతనికి ఏదో ప్రియం వచ్చినప్పుడు గంతులేడు, కొంచెం అనుకూలంగా ఉందనుకో, ఓహో నా అంతవాడు లేడు అనుకోడు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, ప్రియంగా ఉన్నది కాబట్టి ఒక ఆయన ఆహా బాగా చెప్పావయ్యా భగవద్గీత చాలా బాగుందయ్యా చక్కగా ఉంది అన్నాడు అనుకో, ఆహా చాలా మంచివాడండి అనుకుంటాను నేను, ఎందుకంటే నన్ను పూడుతున్నాడుగా ఈయన, ఇంట్లోనూ తిట్టేవాళ్ళను అందరిలోనూ ఆ పరమాత్మనే చూస్తున్నాడు కాబట్టి ఆయన ఏం పెద్దలేదు సరేలేండి అనుకుంటాడు అయిపోతుంది. నా ద్వజేత్ ప్రాప్య చ అప్రియం, అప్రియంగా ఉంది కదా అని బాధపడ్డు, ప్రియంగా ఉందని సంతోషించడు, అప్రియంగా ఉందని బాధపడ్డు, పరమాత్మయే ఈ రూపంగా ఉన్నాడు అనేది అతనికి డిస్టర్బ్ కాదనమాట, అదే సమాధి స్థితి. స్థిరాబుద్ధి, స్థిరమైన బుద్ధి కలిగి ఉంటాడు. నన్ను దూషించనివ్వండి పొగడనివ్వండి లేకపోతే నాకు తెలిసి ఉండొచ్చు తెలియ ఉండకుండొచ్చు ఏమైనా కావచ్చు, ఈ రూపాలన్నీ పరమాత్మయే ఈ రూపాలుగా ఉన్నారు. స్థిరాబుద్ధి అసమ్మూఢో, మోహం పొందడు ఈ బాహ్య వస్తువులు విషయాలను చూసి మోహం పొందడు. బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత, బ్రహ్మమును తెలుసుకుని, బ్రహ్మవిత్ అంటే పరబ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మమే తానవుతాడు బ్రహ్మణి స్థిత, అది సన్యాసం అంటే. బా ఇప్పుడు చెప్పుకొస్తున్నారు, నాయన ఇదంతా విన్నావు కదా, అసలు రహస్యం చెప్తాను నేను. బాహ్య స్పర్శాస్తు అసక్తాత్మా, బాహ్య స్పర్శాస్తు అసక్తాత్మా, బాహ్య ఈ ఇంద్రియాలు బాహ్య వస్తువులకు వెళుతున్నప్పుడు ఏ ఏ రిలేషన్షిప్ వస్తుందో వాటి పట్ల ఎటువంటి సక్తత లేదు, కళ్ళకి ఏం కనబడుతుంది, చెవులకి ఏం కనబడుతుంది, వీటి మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేనివాడే ఉంటాడు, నో ఇంట్రెస్ట్. అసక్తుడు. విందత్యాత్మని యత్ సుఖం, అసలు సుఖం ఎక్కడుంది? ఆత్మ మనలో ఉండి అది మనకు నిజమైన సుఖం. సో ఆత్మసుఖాంతో ఆహా అందరూ ఆత్మస్వరూపులు కదా అని ఆనందిస్తాడు. అందుకని బాహ్య రూపాలు చూచి కాదు ఆనంద. ఇప్పుడు చూడండి, కొడుకుని చూసినప్పుడు ఎంతో ఆనందం వస్తుంది. ఆత్మావై పుత్ర, కొడుకుని ఆత్మరూపంగా భావన చేస్తాడు. నేనే కొడుకు, నేనే, అలా ప్రపంచమంతా నేనే అన్న భావనతో ఆనందపడిపోతాడు. ఆత్మ నిర్సుఖం స బ్రహ్మయోగయుక్త ఆత్మ, అతను బ్రహ్మయోగయుక్తుడట. అది సన్యాసం అంటే బ్రహ్మయోగయుక్తుడు. అతని గురించి చెప్పబోతున్నారు. సుఖమక్షయమస్నుతే, ఎవరైతే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నది నువ్వేనయ్యా అన్న భావనతో అన్న దృష్టితో చూస్తాడో అతని సుఖం అట. అక్షయమస్నుతే, అక్షయం అవుతాడు. వాళ్ళు వేరు, వీళ్ళుంటాడు వాళ్ళు ఉంటాడు అన్నప్పుడు ఈ వచ్చే సుఖం నిజంగా సుఖం అండేది అనిపిస్తుంది అలా, కానీ వాస్తవ సుఖం అంతా పరమాత్మయే అని ఎవడు చూస్తున్నాడో వాడు బాహ్యాన్ని సన్యసించాడు కాబట్టి పరమానందం అనుకుంటున్నాడు. శక్నో ఏహి సంస్పర్శజా భోగా దుఃఖయోనయ ఏవతే. అర్జున, ఈ ఇంద్రియాలు బయటికి వెళ్ళి ఏ వస్తువులను స్పృశిస్తున్నప్పుడు వచ్చే దుఃఖ భోగము సుఖము ఉంది చూచావు, ఇది నిజం సుఖం కాదు నాయన, ఇది వర్రీ క్రియేట్ చేయడానికి అయి ఉన్నది. సంస్పర్శజా భోగా, ఇంద్రియములు బయటికి వెళ్ళినప్పుడు వస్తువులను రూపనామాలను విషయములను స్పృశిస్తున్నప్పుడు వచ్చేటువంటి సుఖం ఉంది చూచావు, అది నిజం సుఖం కాదయ్యా, దుఃఖయోనయ ఏవతే. అది దుఃఖమే, పైకి సుఖంగా కనిపిస్తుంది కానీ అసలు దుఃఖమే. ఆద్యంతవంత కౌంతేయ, పైగా ఈ ప్రాపంచిక సుఖాలు ఉన్నాయి చూచావు, ఎప్పుడో వస్తాయి ఎప్పుడో పోతాయి. వస్తున్నప్పుడు బాగుంటుందేమో కాసేపు, పోయేటప్పుడు దుఃఖం వస్తుంది, ఇంకెందుకు? నా తేషు రమతే బుధ, బుధ తెలుగులోవాడు, నా తేషు రమతే, ఈ ప్రపంచంలో కనపడే పై ఇంద్రియ సుఖాలలో వాడు రమించడు. ఏదో పాల్గొంటాడేమో కానీ రమించడు. హీ విల్ నాట్ గెట్ లాస్ట్, వీటిని నమ్మడు. ఇవి పొందడం వల్ల మళ్ళా దుఃఖమే అని గ్రహించిన వాడే ఉంటాడు. యో అంతఃసుఖో శక్నోతి వైహై వయస్సోడుం ప్రాక్ శరీర విమోక్షణాత్. ఈ బయట వస్తువుల పట్ల మనకున్న ఆకర్షణని జయించాలట, వాటి స్పీడ్ని. యత్ ఎవడైతే సోఢుం, ఆ స్పీడ్ని, ఏది బాహ్య విషయములు చూస్తున్నప్పుడు మనకు వచ్చే ఆకర్షణని ఎవడైతే శక్నోతీవా, వాటిని ఆపగలుగుతాడో. ఎప్పుడు? ప్రాక్ శరీర విమోక్షణాత్, ఈ శరీరం పడిపోయే లోపల ఈ ప్రపంచ విషయాలను జయించాలట, ఇవి మనకు సంబంధం లేదు అనేటువంటి స్థితి తీసుకోవాలి. ఎవడైతే ఆ స్పీడ్ని, ఈ ప్రాపంచిక విషయాలు మన ఆక్రమిస్తున్న స్పీడ్ని ఎవడైతే జయిస్తాడో, శరీరం పడకముందే ప్రాక్ శరీర విమోక్షణాత్, శరీరం పడకముందే ఎవడైతే ఈ ప్రపంచంలో మనస్సుకు ఏర్పడే కామక్రోధాలను జయిస్తాడో, కామక్రోధోద్భవం వేగం స యుక్త స సుఖీ నరహ. అటువంటి వాడు తెలుగులోడు, యుక్తుడు అంటే తెలుగులోడు, సుఖి అంటే సుఖంగా ఉన్నవాడు. వాడు ఎవడండి బయట ప్రాపంచిక విషయాలను, ఎవడైతే వాటి స్పీడ్ని తను ఆక్రమించుకోకుండా వాటిని బయటే తోసిపారేసి ఉంచుతాడో, జయించి ఉంచుతాడో వాడు సుఖపడేది. అంతేకాని ప్రపంచ విషయాలతో ఇమ్మర్స్ అయ్యేవాడు కాదు, ఈ ఇంద్రియ స్పర్శ చేత వచ్చే సుఖాల వల్ల కాదు, ఈ ఇంద్రియంలో వెళ్ళి కళ్ళకి చెవులకి కనబడేటువంటి విషయాల వల్ల కాదు. యో అంతఃసుఖో, ఎవడైతే తన అంతర్లోని అంతరంగంలోనే ఉన్నటువంటి ఆత్మను చూసి సుఖపడతాడో, అంతర ఆరామో, అతను లోకో రమయతేతి రామః కదా, అంతర హృదయంలోనే, అంతర హృదయ ఆభ్రాంత మధ్య హృదయాంతరాంగు గనుమీ మనసా అన్నారు చూడండి మనవాళ్ళు. ఎవడైతే ఆ అంతఃసుఖాన్ని గమనించిన వాడే, ఆత్మసుఖాన్ని తన ఎందే ఉన్న ఆత్మసుఖాన్ని గమనిస్తూ అంతర్ హృదయమునందే రమిస్తూ అంతర్జ్యోతిరేవయ అంతర్జ్యోతిని దర్శిస్తాడో, స యోగి బ్రహ్మ నిర్వాణం బ్రహ్మభూతో అధిగశ్చతి. వాడు ఇప్పుడే ఇక్కడే పరబ్రహ్మమును అధిగశ్చరి సంపాదించుకున్నవాడే ఉంటాడు. ఆ బ్రహ్మతత్వాన్ని ఇక్కడే సంపాదించుకోవాలి, అదే బ్రహ్మతత్వాన్ని సంపాదించుకోవాలి. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషే క్షీణ కల్మసాహ. ఈ విధంగా సర్వము పరబ్రహ్మమే కదా అనుకుంటూ అనుకుంటూ ఉంటే అనిపిస్తుంది, అనిపిస్తూ అనిపిస్తూ ఉండగా మన కల్మషాలు దోషభావాలు తొలగుతూ ఉంటాయి. వాళ్ళని నమ్మకూడదు, వీళ్ళు యూస్లెస్ ఫెలోస్, వీళ్ళ మొహం చూస్తే అసహ్యం, ఇటువంటి భావాల వల్ల ఏమైంది, మనం ఇందులో పడుతున్నాం, పురుగు పోయి బురదలో పడినట్టు పడుతున్నాం, ఇదంతా పరబ్రహ్మమే, బ్రహ్మము యొక్క పరమాత్మ యొక్క చమత్కారమే అన్న భావనతో దృష్టిని దర్శనాన్ని అభివృద్ధి పొందుతూ ఉంటే అప్పుడేమవుతుంది, క్షీణ కర్మశాహ దోషాలు పోయి చిన్న ద్వైధ సంశయాలన్నీ పోయి చిన్న ద్వైధ, వైధ అంటే అనుమానాలు, అనుమానాలు పోయి యథాత్మాన సర్వభూత హితేరత, అందరి పట్ల ప్రేమ అనిర్వచనీయంగా ఏర్పడుతుంది హృదయం అంతా, అందరంటే ఇష్టం అంటే. దానికి కారణం లేదు, ఎందుకని ఇదంతా పరమాత్మ రూపమే కాబట్టి, అది అదే ప్రేమ, పరాప్రేమ అంటారు దాన్ని. నారదుడు దాన్ని పేరు పెట్టాడు పరాప్రేమ. అది ఆస్వాదించండి అయ్యా, నీ బొంద వాళ్ళు మనవాళ్ళు నా వాళ్ళు వీళ్ళు కాదు వాడిని నమ్మకూడదు, ఏంటి ఏడుపు, అసలు ఎక్కడికి వెళ్ళాలి నువ్వు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యత చేతసాం, ఎవడైతే ఈ ప్రపంచంలో నేను అనుకున్నట్టు ఉండాలి కామం లేకపోతే వాళ్ళ మీద వీళ్ళ మీద కోపాలు, ఈ రెండు ఎవడైతే కోరికలు కోపము ఈ రెండు కూడా లేకు లేనివాడై వియుక్తానాం మనసు నుంచి యతీనాం యతచేతసాం. యతి అయి యతి అంటే ఏంటి, వీటినన్నిటినీ పరమాత్మ రూపంగా దర్శించిన వాడై, యతచేతసాం కంట్రోల్ చేసినటువంటి బుద్ధి కలిగిన వాడై, వివేకమైనటువంటి బుద్ధి కలిగిన వాడై, అభితో బ్రహ్మ నిర్వాణం వర్తతే విదితాత్మనం, అన్నీ తెలుసుకునేవాడే బ్రహ్మ నిర్వాణమును ఇప్పుడే ఆస్వాదిస్తాడు. ఎక్కడికో చచ్చిపోయిన తర్వాత కాదు, ఇంకో లోకానికి వెళ్ళిన తర్వాత కాదు, హియర్ నౌ ఇప్పుడు సర్వము పరబ్రహ్మంగా చూడటమే బ్రహ్మ నిర్వాణ స్థితి, ఇక్కడే సంపాదించుకోవాలి. అది స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరో భ్రువే ప్రాణాపానౌ సమో కృత్వా, ఎవడు ముక్తుడు ఎవడు చెప్తున్నాడండి. అసలు ఈ ప్రపంచంలో బంధం పోవాలంటే ఒక 6 స్టెప్లు 7 స్టెప్లు చెప్పాడు. స్టెప్ 1, స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్, ఈ ఇంద్రియ విషయములు ఏవైతే వస్తున్నాయో బయటి బయట అట్టబెట్టు, లోపలికి రానివ్వడు. పొడవ నీళ్ళలో వెళ్తుంది, పొడవలోకి నీళ్ళు రానివ్వం కదా, అలాగే మనలోకి ఈ ప్రాపంచిక విషయాలు రానివ్వద్దు. అది స్టెప్ 1 అట. స్పర్శాన్ కృత్వాన్ బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవ అంతరో భ్రువే, ధ్యాసం తీసుకెళ్ళి దృష్టిని తీసుకెళ్ళి అంతరంగంలో పెట్టాలట. అంతరంగానికి ఒక యోగ సాధన చెప్పారు, భ్రువే భ్రువే అంటే భ్రూమధ్యంలో ఆ పరమాత్మ, అంతేగాని భ్రూమధ్యానికి వచ్చేసరికి ఇంద్రియాలని దాటిపోతాం కాబట్టి ఇక్కడ ఎవడైతే ధ్యాస పెట్టుకుంటాడో ధ్యానంలో, రేపొద్దున స్వామి చేస్తావు కదా కాసేపు ఇక్కడ పెట్టుకోవడం అనమాట ఉపావుకోవడం, ఈ ధ్యాస పెట్టుకున్నవాడు ఏం చేస్తాడు, ఇంద్రియ విషయాల నుంచి రిలీవ్ అయిపోతాడు. సో స్టెప్ 1 ఏంటి, బాహ్య వస్తువులు బయటే ఉంచడం. 2, ధ్యాసను యోగ సాధన ద్వారా భ్రూమధ్యంలో పెట్టుకోవడం. 3, ప్రాణాపాన సమో కృత్వా, ప్రాణ అపాన సమానం ఉంది, ప్రాణంలో ఇష్టరూపం అండి. అందుకని ప్రాణ సాధన అంటే ఏంటి, ఊర్ధ్వం చేసి పైకి గాలి పీలుస్తూ లోపలి నుంచి గాలి, ఈ రెండు ఒకచోట సమాన స్థితిలో ఉంచడం, పైకి గాలి పీల్చి, ఇది ప్రాణాయామం. ప్రాణ అపానములను, ప్రాణం ఏం చేస్తుంది లోపలికి వస్తూ ఉంటుంది, అపానం ఏంటంటే బయటికి లాగుతూ ఉంటుంది, ఈ రెండింటిని సమత్వాన్ని తీసుకురావటం అనమాట. వాటి యొక్క చర్యలను సమానం కృతం, వాటి యొక్క గమనంక ద్వారా సమత్వానికి నాస అభ్యంతరచారిన ముక్కులో సంచరించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వాటిని గమనిస్తూ వాటిని ఏకత్వం చేసి వాటి యొక్క చర్యలను గమనిస్తూ అవే ఉండటం. తర్వాత 4, ఏత ఇంద్రియ మనోబుద్ధి, మనస్సు బుద్ధిని ఇంద్రియములను కంట్రోల్ పెట్టుకోవడం. మునిర్, ఈ ప్రపంచం విషయముల పట్ల మౌనం కలిగి ఉండడం. మోక్షపరాయణ, మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే డబ్బు సంపాదించడానికి కాదు, ఏదో పేరు పెట్టి ప్రతిష్టల కోసం కాదు, నాకు బంధము లేదు అనే విషయం గ్రహించడానికి, నేను ఆత్మస్వరూపుడను అని గమనించడానికి, అదే మోక్షపరాయణుడై ఉండాలి. అయ్యా నాకు ఎందుకు బంధం లేదో తెలుసుకుంటానండి, అది నండి నా మార్గం అని అనుకున్నవాడు మోక్షపరాయణుడు అంటాడు. విగతేచ్ఛా భయక్రోధో, ఇచ్ఛా భయము క్రోధము ఇవి వదిలేసి ఉంటాడు. ఇచ్ఛ అంటే ఏంటి, నేను అనుకున్నట్టుగా వాళ్ళు ఉండాలి, వాళ్ళు వీళ్ళు ఇట్లా ఉన్నారేంటి, అట్లా చేస్తారేంటి, వాళ్ళు అంటే ఏంటి, వీళ్ళు ఇదేంటి, ఇచ్ఛ మన ఇంట్రెస్ట్ ప్రకారం ప్రపంచం ఉంటుందండి. మనం వాళ్ళు వచ్చి ఎల్లుండిపోయేవాళ్ళం, ఇక్కడ ఇచ్ఛలు పెట్టుకుని ఎంత ఫూల్ అవుతున్నామండి. ఇచ్ఛ భయము, రేపు ఏమవుతుందో ఎల్లుండి ఏమవుతుందో భవిష్యత్తు ఏమవుతుందో, క్రోధం వాళ్ళ మీద వీళ్ళ మీద కోపం, అవి లేని వాడి ఎవడైతే ఉంటాడు ఈ ఏడు స్టెప్పులు ఎస్ సదాముక్త యవచ వాడు ఎప్పుడు ముక్తులే వాడి బయట వస్తూ బయట విషయాలు బయట అట్టే పెడుతూ దృష్టినంతా భూమధ్యలో అట్టే పెడుతూ హృదయంలో అట్టే పెడుతూ ప్రాణాపానములను సమత్వం చేస్తూ ప్రాణచర్యలు గమనిస్తూ ఇంద్రియ మనోబుద్ధుల్ని కంట్రోల్ చేస్తూ మోక్షపరాయణుడై ఇచ్ఛాభయక్రోధములు ఎవడైతే లేనివాడే తగ్గించుకుంటూ వస్తాడో వాడు సదాముక్త అయ్యేవచ్చ వాడు ఎప్పుడూ ముక్తులే వాడు కొత్తగా ఎవడు ముక్తి ఇవ్వక్కల ఇదే ముక్తి మార్గం. రావటానికే సాధన భోక్తారం భోక్తారం యజ్ఞ లాస్ట్ శ్లోకం ఈ అధ్యాయంలో సర్వకర్మలకి నేను భోక్తనయ్యా యజ్ఞ తపస్సులకి అన్నీ నాకు సమర్పించి నీవు నేను అందరి జీవరాశుల పట్ల ప్రేమ గలవాణ్ణి కాబట్టి కర్మలన్నీ నాకు సమర్పించి కర్మలతో ఎందుకయ్యా సంబంధం పెట్టుకుంటావు అంతరాత్మను చూసుకోవయ్యా అని చెప్తూ ఈ యొక్క కర్మ సన్యాస యోగాన్ని ముగించారు. ఏతత్ సర్వం లోక కళ్యాణార్థం బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పదారవిందార్పణమస్తు లోక కళ్యాణమస్తు సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఇక రేపటి నుంచండి ఆత్మ సంయమయోగం మనసును తీసుకెళ్ళి పరమాత్మలో ఎలా పెట్టాలి అని నెక్స్ట్ చేయమండి.